गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयो निर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः।
భగవద్గీత అధ్యాయంలో పరిపూర్ణమైనటువంటి ఒక జ్ఞానయోగి ఏ విధంగా ఉండాలి, ఏ లక్షణాలు కలిగి ఉండాలి అనేటటువంటిది మనం చదువుకుంటున్నాం. నిన్న 39వ శ్లోకంలో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధావంతుడైనటువంటి వాడు తన యొక్క అధీనంలో ఉన్నటువంటి ఇంద్రియాలు గలవాడు. ఇవి రెండు లక్షణాలు ఆధ్యాత్మిక జగత్తుకి రెండు చేతులు వంటివి, కుడి చేయడం చేయి వంటివి. దాన్నే శ్రద్ధి సాయి సబురి నిష్ట అన్నాడు. గురువుగారు దీన్నే ప్రజ్ఞ శ్రద్ధ అన్నారు. భవానీ శంకరం వందే శ్రద్ధ విశ్వాస రూపిణం. చాలామంది శ్రద్ధ అంటే విశ్వాసం అనే అనుకుంటారు. కొంచెం దాని మధ్య ఉన్నటువంటి అతి చిన్న తేడా, విశ్వాసం మన అనుభవంలో ఉండి చేసేది, శ్రద్ధ మన అనుభవంలో లేకపోయినా ఒప్పుకునేది. ఆ తేడా గమనించుకోండి. ఆధ్యాత్మిక జగత్తులో అనేక అనుభూతులు మనకి రావు, అలాంటి అనుభూతులు ఋషులకు వచ్చాయి అని చెప్పుకుంటాం మనం. అక్కడ విశ్వాసం కాదు ఉన్నది, శ్రద్ధ. బీకాంప్లెక్స్ మాత్ర వేసుకుంటే బలం వస్తుంది, అది విశ్వాసం. మీ యొక్క అనుభవం అది. బీకాంప్లెక్స్ మాత్ర వేసుకుంటే బలం వస్తుంది, అది విశ్వాసం. మీ యొక్క అనుభవం అది. రెండు ఒకటే, కానీ ఒక దాంట్లో మీ అనుభవం కూడా తోడవుతుంది, ఇంకో దాంట్లో మీ యొక్క అనుభవం కలవటంలే. కానీ మరి ఏం కలుస్తుంది? మనకంటే చాలా హెచ్చు స్థాయిలో ఉన్నటువంటి, మనకంటే ముందు ఆ దారిలో నడిచినటువంటి వాళ్ళ యొక్క అనుభవాలు అవి. ఆ అనుభవాలు ఖచ్చితంగా మనం నమ్ముతాం. సైన్స్లో ఎందుకు మనం నమ్ముతున్నాం? వాళ్ళు మనకి చెప్పినటువంటి అనుభవాలు ఖచ్చితంగా వాళ్ళు చేసి చూసి పాటించి ఏ విధంగా చేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్తున్నారు వాళ్ళు. కానీ మన ఆధ్యాత్మిక జగత్తులో వచ్చేసరికల్లా ఏమవుతుందంటే మనం ఏ విధమైనటువంటి అనుభవము పొందలేము. శ్రద్ధ మాత్రమే ఉంచుకోగలం. ఇంచేత ఆ అనుభవం పొందాక ఇంకా శ్రద్ధ కల్లే వాడే వీడైపోతాడు. శ్రద్ధావాన్, అందుకు అక్కడ మాట వేసింది అక్కడ, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మనం ఇక్కడ చదువుకున్నటువంటి ఈ జ్ఞానము ఖచ్చితంగా మన అనుభూతులకు కూడా ఎప్పుడో అప్పుడు వస్తుంది. అందుకే ఏమంటే అచిరేణ ఆధిగచ్చతి, చాలా తొందరలోనే దాన్ని వాడు పొందగలుగుతాడు. ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలు, ఇక్కడ చెప్పబడినటువంటి అనుభవాలు ఒట్టి మాటలు కావు. కానీ కండిషన్ చెప్పాడు, ఒకటి శ్రద్ధ, రెండోది సంయతేంద్రియ, ఇంద్రియాలు కంట్రోల్లో ఉండాలి. ఇంద్రియాలు కంట్రోల్లో ఉండవు మాస్టరు, మేము స్థిరంగా కూర్చోలేము మాస్టరు, అబద్ధం, మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారంతే. సినిమా హాల్లో కూర్చోగలుగుతున్నాం కదా 3 గంటల సేపు, అక్కడ కూర్చోగలిగింది, ఇక్కడ ఎందుకు కూర్చోలేరు? చాలామంది స్టూడెంట్స్ నాతో చెప్తారు 10 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేకుండా ఉన్నాం మాస్టర్ అని. వాళ్ళే పరీక్ష హాల్లో 3 గంటలు అయిపోయాక ఇంకా రాస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చేసిన వాళ్ళకి ఆ కుదురు సడన్గా? ఆ కుదురు మీకు ఏ అనుభూతి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాము, నిజంగా అనుభూతి మీద మీకు లక్ష్యం ఉంటే ఏంటి మనం పొందాల్సినటువంటి అనుభూతి, దాన్ని కూడా మీరు మర్చిపోకండి. ఆధ్యాత్మిక జగత్తులో మన లక్ష్యం ఏంటని, మనం ఏం చేయదలుచుకున్నామని అనేక అనుమానాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ మంత్రం చేస్తున్నాం కదా, ఇంకో మంత్రం చేయొచ్చా చేయకూడదా, ఒక మంత్రానికి ఇంకో మంత్రానికి పడదేమో, లేకపోతే ఏమంటాం మంత్రం పెడిసి కొట్టేసింది. అది అద్భుతమైంది. నాతో చాలామంది చెప్తుంటారు, మాస్టర్ గాయత్రి ఎంత పవర్ఫుల్లో, నా గాయత్రి అలా చేసేసాను, ఇంకేముంది నాకు. ఋషులు సంవత్సరాలు సరిపడి సాధన చేస్తే పాపం ఆవిడ పలకలే. మీరేదో ఒకసారి అనేసరికల్లా ఆవిడ పలకటమే కాకుండా మీ మీద కోపం వచ్చేసింది ఆవిడకి, అది నన్ను నమ్మమంటారు, మీరు నమ్ముతున్నారు. ఆవిడకి మీ మీద కోపం రావాలన్నా ముందు మీరు చేసినటువంటి సాధన ఆవిడని కదపాలి. కదిపే కదా ఆవిడకి నచ్చకూడదు, నచ్చకపోతే కదా ఆవిడ మన తిట్టేదో కొట్టేదో ఏదో చేసేది. అసలు ఆవిడని కదపాలంటేనే ఎన్ని సంవత్సరాల సాధన కావాలో. మనం ఒకసారి 2 సార్లు చేసి కాకి వాలింది, పండు పండింది. ఏ మంత్రము, ఏ గురువు, ఏ సాధన విపరీతమైనటువంటి ఫలితాలు ఇవ్వవు. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతం తాతగచ్చతి. ఎవడైనా ఒక మంచి మార్గంలో కనుక ఒక పని చేస్తే ఆ పని తప్పైనా, ఋషులు చెప్పేటటువంటి మనకి ఒక అద్భుతమైనటువంటి వరము, అభయం ఏంటి అంటే నువ్వు మంచి ఉద్దేశంతో చేసినటువంటి పని, నహి కళ్యాణకృత్ కశ్చిత్, కళ్యాణకృత్, నువ్వు మంచి అనుకుని. మరి నాకు ఎలా తెలుస్తుంది మంచిదని? నీకు నిజంగా మంచి అంటే ఏంటో తెలిసిపోతే నువ్వు ఋషివే అయిపోతావు. తెలీదు మనకి మంచి ఏదో, మనం ఏది మంచి అనుకుని చేస్తాము, మనస్ఫూర్తిగా నమ్మి ఇది మంచిది అని చేస్తాము. వాల్మీకిని నారదుల వారు నాయన రామాను అన్నాడు, కథ అందరికీ తెలిసిందే కదా, అనలేకపోయాడు. అప్పుడు ఏమన్నాడు? పొనిమరా అను అన్నాడు. మరి ఫలితాలు వచ్చాయా లేదా? రామ అంటే మీకు ఏం ఫలితాలు వచ్చాయో, మరా అన్న అదే ఫలితాలు వస్తాయి. కాళహస్తిలో ఇక్కన్నప్ప గురించి మనం చదువుకుంటాం. చాలామంది విశ్వాసం ఏంటంటే అది అర్జునుడి యొక్క మళ్ళీ అవతారమే. కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు, కానీ జ్ఞానయోగం చదువుకున్నటువంటి మనకి కన్నప్పగా అర్జునుడు పుట్టాల్సినటువంటి పరిస్థితులు మహాభారతంలో మనకి ఎక్కడున్నాయి అన్నది మనకి తెలియాలి. భారతీయ సంస్కృతిలో ఫలానా వాడు అర్జునుడి యొక్క అవతారం, రాఘవేంద్ర స్వామి ప్రహ్లాదుని యొక్క అవతారం, రామానుజుని వారు వాయుదేవత యొక్క అంశంతో పుట్టారు, శంకరాచార్యుల వారు సాక్షాత్తు శివుడే. ఈ పదాల వెనకాతలు ఉన్నటువంటి లింక్ కార్మిక్ లింక్, ఇందుకు ఫలానా వాడిని శంకరుడు యొక్క అవతారం అంటాం, హనుమంతుడిని వాయుపుత్రుడు అంటాం, భీముడిని మళ్ళా వాయుపుత్రుడు అంటాం, మళ్ళీ అర్జునుడిని వాయుపుత్రుడు అనగా అర్జునుడిని ఇంద్రుడి యొక్క పుత్రుడు అంటాం. ఈ యొక్క జ్ఞానము మీరు ఈక్వేషన్స్ వేసుకుని అర్థం చేసుకోవాలి, ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. రామావతారంలో వాలిని చంపినందుకు కాను, అవతార పురుషుడు కూడా ప్రారంభ కర్మ తప్పలే. ఏం చెప్తాం మనం? అప్పుడు చెట్ల చాటును ఉండి బాణం వేసి వాలిని చంపినందుకు కాను కర్మ. ఇక్కడ కూడా చెట్ల దాచి నుండి ఇంకొక బోయేవాడు బాణం వేసి కొట్టాడు. ఆ బ్యాలెన్సింగ్ ఆఫ్ కర్మ, దాన్ని మనం గమనం చేసుకుంటూ దాన్ని మనం అర్థం చేసుకుంటూ అవగాహన చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన జీవితాలలో ఈ శ్రద్ధ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దానికి ఇంకో కండిషన్ గురించి మాట్లాడుకుంటూ, సంయతేంద్రియ, ఇంద్రియాలను మన వశంలో ఉంచుకోవాలి. సాధారణంగా మెజారిటీకి 8-8:30 మధ్య ఆహారం తీసుకోవటం అలవాటు, భోజనం చేసేస్తారు. మరి ఫస్ట్ షో సినిమాకి వెళ్తే అవుతున్నాయి కదా, చాలా బాగుందని ఇంకో సినిమా గడిపారనుకోండి, అప్పుడే ఫస్ట్ షో నుంచి సెకండ్ షోకి, మరి అప్పుడు ఆ నిద్రలు ఆ ఆహారాలు అవి ఎక్కడ వెళ్ళిపోతున్నాయి? శ్రద్ధ అంటే అది. మీకు శ్రద్ధ ఉందా లేదా, మంత్రజపం చేస్తూనే నాకు మత్తు వస్తుంది మాస్టరు, సినిమా చూస్తూ ఉంటే ఉన్న మత్తును ఆపుకుంటూ సినిమా చూస్తారు, ఎవరో ఎందుకు నేనే, ఇంకోళ్ళ వరకు ఎందుకు, రాత్రి సాధారణంగా 11 ఆ ప్రాంతాలకి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్తే కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం, అప్పుడు వాళ్ళు టీవీ పెడతారు, చూస్తూ ఉంటాం, కబుర్లు చెప్పుకోవాలన్న ఇంట్రెస్ట్తో నిద్ర వస్తూ ఉంటా కూడా బలవంతంగా ఆపుకుని కబుర్లు చెప్పుకుంటాం. మరి నిద్ర ఆపుకుని నామజపం ఎందుకు చేయలేము మనం, నిద్ర ఆపుకుని సాధన ఎందుకు చేయలేము? మీకు ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ లేకుండా నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటమే మన్ని మనం మోసం చేసుకోవడం. సంయతేంద్రియ, ఆటోమేటిక్గా మీ ఇంద్రియాలు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. మీకు దాని మీద శ్రద్ధ ఉంటే, నమ్మకం ఉంటే, నేను ఆ స్థితికి వెళ్ళాలనుకుంటే, కుర్రవాడిని ఇంజనీర్ చేయాలి అనుకుంటాం పుట్టినప్పుడే, ఆవిడేవిడో స్వెటర్లు ఉతికి ఆరేసి ఈజీలో నా కుర్రవాడిని డాక్టర్ని చేయాలి కదా అని టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాను చేత కొత్త స్వెటర్ కొందుట ఆవిడ, అంటే అప్పటి నుంచి ప్లానింగ్ వేస్తుంది కదా. ఎప్పటికవుతాడు ఇంజనీరు గ్యారంటీ లేదు, ఎంసెట్లో ఏమవుతుందో, కానీ ప్లానింగ్ వేస్తున్నాం కదా. కానీ ఇక్కడ గ్యారంటీ ఇస్తున్నాడు శ్రీకృష్ణుడు, మీరు ఈ జ్ఞానయోగంలో ఈ ఆధ్యాత్మిక సాధనలో మీరు ఏ ఒక్క అడుగు ముందుకేసినా ఆ సంస్కారం మీతో పాటు వెన్నట్టే ఉంటుంది. అసలు మీ వెంట ఉండేది ఆ సంస్కారం మాత్రమే, మిగతా సంస్కారాలు ఏవీ మీతో పాటు రావు, మీతో పాటు వచ్చేది ఈ సంస్కారం మాత్రమే. ఇది మనం మానేసి దీని గురించి కావాల్సినటువంటి మాకు టైం దొరకటం లేదు, టైం దొరకటం లేదు అని చెప్పే టైంలో మంత్రజపం చేసేసుకోవచ్చు. అసలు యాక్చువల్గా న్యూస్ పేపర్ చదివే టైంలో చేసేసుకోవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే అదే శ్రద్ధ, యో య శ్రద్ధ సయేవ సహ, మీ శ్రద్ధ దేని మీద ఉన్నదో మీరు అలాగే మారుతారు. శ్రీకృష్ణుడికి కూడా ఈ విషయం తెలుసు, మన శ్రద్ధ యొక్క లెవెలు, మన శ్రద్ధ యొక్క అసలైన కారణం. అందుకే ఏమని చెప్తాడు అర్జునుడు, అడుగుతాడు శ్రీకృష్ణుడిని, యోగ భ్రష్టుడు ఈ విధంగా జ్ఞానయోగం కర్మయోగము సాధన ఇది ఇది అంతా చేసుకుంటూ చేస్తూ ఉంటాడు, వాడు యోగ భ్రష్టత పొందుతాడు, అంటే ఎక్కడ పరిపూర్ణత పొందలేడు, చనిపోయాడు. చిన్న అభ్రమేవ నిష్ఠతి, వర్షం కురుస్తాను అని మేఘం ఒకటి వస్తుంది, మధ్యలో ఏమైందా మేఘం, గాలికో దేనికో కొట్టుకుపోయింది, ఇప్పుడు ఆ మేఘం పోయినట్టే కదా వర్షం ఎక్కడ కురవదు. అదేవిధంగా సాధకుడు యొక్క జీవితము, గంటల గంటలు సాధన చేస్తూ దానిమీదే శ్రద్ధ పెట్టుకుంటూ దానిమీదే నమ్మకం పెట్టుకుంటూ ఏమీ పొందకుండా శరీరాన్ని వదిలేస్తే ఏమవుతాడు వాడు, కాంగతిం కృష్ణ గచ్చతి, ఏం గతి అవుతుంది వాడికి. శుచీనాం శ్రీమతాంగే హే యోగ భ్రష్టోభిజాయతే, ఫస్ట్ కండిషన్ పెట్టాడు, శుచిగా ఉన్నటువంటి శ్రీమంతుల ఇంట్లో పుడతాడు అది గ్యారంటీ. అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం, లేకపోతే ధీమంతులైనటువంటి యోగి కులంలో పుడతారు. ఏ తద్ది దుర్లభతరం అని చిన్న ఒక జోక్ వేశాడు సాధకుల మీద, యోగి కులంలో పుట్టడం మాత్రం అంత ఈజీగా జరగదు. అంటే యోగ సాధన చేస్తాడు ఎక్కడ పుడతాడు, డబ్బును వాళ్ళ ఇంట్లో పెడతాడు. కారణం ఏంటి, యోగం మీద రుచి లేదు. మీ ఏ విధమైనటువంటి ఆలోచనలతో సాధనలు చేస్తే ఆ విధమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి, కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ భౌతికమైనటువంటి అవసరాలతో ముందు భగవంతుడి దగ్గరికి వచ్చి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ జ్ఞానయోగ సాధన ద్వారా, కర్మయోగ సాధన ద్వారా, భక్తి యోగ సాధన ద్వారా భౌతిక కష్టాల నుంచి ఎదిగి ప్రకృతే ఏం చేసినా పర్వాలేదు, నాకు నువ్వు తప్ప ఇంకెవళ్ళు కానినటువంటి ఒక సాధనా విధానం డెవలప్ అవుతుంది. అది డెవలప్ ఆటోమేటిక్గా అవుతుంది, మీరేం కంగారు పడక్కర్లేదు, ఇట్ ఈజ్ న్యాచురల్, చాలా సహజంగా జరుగుతుందని చెప్తాడు శ్రీకృష్ణుడు. ఈ మొత్తం విషయాన్ని ఈ ఒక్క శ్లోకంలో చెప్పాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. మరి ఈ శాంతి కోసమే కదా ఈ గందరగోళం అంతా పడేది. ఈ శాంతి ఎన్నాళ్ళకు వస్తుంది, 5 జన్మలో, 3 జన్మలో, 10 జన్మల తర్వాత వస్తుంది అనుకుంటే నాకేం లాభం? శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మీకు శాంతి ఇచ్చడమే లభించింది కదా, మీరు అర్థం చేసుకుంటే, ఈ జ్ఞానాన్ని మీరు అర్థం చేసుకుంటే, ప్రకృతి తన పని తను చేసుకుంటూ పోతుంది. ప్రకృతి యొక్క కంట్రోల్లో మనం ఉన్నాం, మన కంట్రోల్లో ప్రకృతి లేదు. మరి సైంటిస్టులు మేము ప్రకృతిని జయించామంటున్నారు కదా, మీరు ఎంతవరకు నమ్ముతున్నారు దాన్ని, ప్రకృతిని వీళ్ళు జయించారని? ప్రకృతి ఇష్టపడితే, ఓ తుఫాన్ కొట్టిందంటే, ఒక ఎత్తువే కొట్టిందంటే, మొత్తం సైంటిస్టులు తుడుచుకుపోతారు. కాస్త ఎక్కువ వర్షం కురిస్తేనే మన డ్యాములు ఎందుకు పనికిరావాయి. అంచేత ప్రకృతి ఒప్పుకున్నటువంటి పనులు మాత్రమే మనం చేయగలం, కానీ ప్రకృతి ఏది మనని చేయనివ్వదో అది మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనము భరించాల్సిందే. దాన్నే మనం నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేటటువంటి పాయింట్తో చెప్పుకున్నప్పుడు మీకు శాంతి ఎప్పుడో ఎందుకు ఆ క్షణంలోనే శాంతి వస్తుంది. అచరేణ ఆది గచ్చతి. సరే మేము వినము, ఇంతవరకు చెప్పావు నువ్వు జ్ఞానయోగం గురించి అంతాను. అజ్ఞ శాశ్వత దానశ్చ సంశయాత్మ వినశ్యతి, నాయం లోకోస్తి నపురో నసుఖం సంశయాత్మన. సంశయం, అనుమానం. నిరంతరము ఆధ్యాత్మిక జగత్తులో గురువులు కానీ ఋషులు కానీ ప్రాఫిట్స్ కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, మీరేమీ భయపడక్కర్లేదు, నన్ను తలుచుకుంటేనే చాలు అని దత్తాత్రేయ స్వామి అంటాడు స్మర్తిగామి. సిద్ధిసాయి ఏమంటాడు, నువ్వు నా వైపు చూడు, నేను నీ వైపు చూస్తా, గ్యారంటీ మీకు. అంతలాగా ఎటువంటి వ్యక్తులు చెప్తున్నారు, వాక్ యొక్క సత్యసంధత యొక్క పరాకాష్ఠకు చేరుకున్నటువంటి వ్యక్తులు ఆ మాట చెప్తూ ఉంటే దాని మీద మనకి నమ్మకం ఉండదు. ఎవడో చెప్పు దారి మీద చెప్పినటువంటి మాటలు మనం నమ్మేస్తాం, నమ్మేసి ఏమవుతూ ఉంటాం, మనం మోసపోతూ ఉంటాం. అదేదో చెప్తాడు కదా కోర్టు కేసులో జడ్జి అడుగుతాడు వాడిని, నీకు బుద్ధి ఉన్నాయా, నమ్మిన వాడిని మోసం చేస్తావా అని. నమ్మిన వాడిని కాకపోతే ఇంకెవరిని మోసం చేయగలను సార్ అన్నాడు. కానీ ఋషులు నమ్మినవారు, ఏ ప్రాబ్లము రాలేదు, ఎప్పుడూ రాదు, అయినప్పటికీ కూడా మనకి వాళ్ళ మాట మీద డౌట్ వచ్చి 1200 కోట్ల గాయత్రి మంత్ర జపాన్ని తన జీవితంలోనే చేసి మనకి ఆదర్శంగా నిలబడినటువంటి వ్యక్తి గాయత్రి అందరూ చేసుకోవచ్చు అంటే, రోడ్లో పోయేవాడిని నన్ను అడుగుతాం, వాడు చేయకూడదు అన్నాడని మానేస్తాం. ఉదాహరణ చెప్తున్నాను నేను, ఎవరి మాట మనం వినాలి, ఎవరి మీద విశ్వాసం ఉంచుకుంటున్నామో దాన్ని బట్టి మన స్థాయి తెలుస్తుంది. షేక్స్పియర్ ఒక చోట రాస్తాడట, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, మీ స్నేహితులు ఎవరో నాకు చెప్పు, నువ్వెవడో నాకు తెలియాల్సిన పని లేదు, నేను నిన్ను అంచనా వేసేస్తాను అని. మీరు ఎవరి మీద విశ్వాసం ఉంచుకుంటున్నారు, భగవద్భక్తుల మీద విశ్వాసం ఉంచుకుంటున్నారా, ఋషుల మీద విశ్వాసం ఉంచుకుంటున్నారా, మహాత్ముల మీద విశ్వాసం ఉంచుకుంటున్నారా? ఏమీ తెలియనటువంటి, రేపు ఏం జరగబోతోందో వాళ్ళకే తెలియనటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాటల మీద మీరు విశ్వాసం ఉంచుకుంటున్నారా? మీ ఇష్టం, అదే ఎక్కడా ఫోర్స్ చేయటంలే. కానీ ఏ విధంగా అయితే తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు సుఖపడాలని కోరిక ఉంటుందో, అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఆ జగద్గురువుకి, త్వమేవ మాతాచ పితాత్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ, త్వమేవ సర్వం మమనేవ దేవ. అది మనం మనలో ఉన్నటువంటి అంతర్యామిని స్తుతించేటటువంటి ఒక భావము. మరి ఒక సాధారణమైనటువంటి భౌతిక జగత్తులో ఉన్నటువంటి తల్లిదండ్రులకే అంత ప్రేమ ఉంటే ఆయనకి ఎంత ప్రేమ ఉంటుంది? ఆ ప్రేమ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. జ్ఞానము లేనివాడు, శ్రద్ధారహితుడు, సంశయచిత్తుడు వినాశనమునే పొందును. సంశయచిత్తునకు ఇహలోకములో కానీ పరలోకములో కానీ సౌఖ్యము కానీ లేవు. సంశయం, డౌట్ అనవసరం అంటాడు ఆధ్యాత్మిక జగత్తులో. మీరు ఏదైనా పట్టేసుకోండి, ఏ మార్గాన్నైనా పట్టేసుకోండి, వెళ్ళిపోండి, గుడ్డిగా వెళ్ళిపోండి, ఏం పర్వాలే. భక్త కన్నప్ప గురించి ఆ ఉదాహరణ ఇవ్వడానికే కదా అర్జునుడి గురించి చెప్తున్నాను నేను. మొట్టమొదటి ఏంటి కన్నప్పే అర్జునుడు ఎందుకు అనేది మీరు ఆలోచించుకోండి. కానీ అసలైనటువంటి ఇక్కడ మనకి పనికొచ్చేటటువంటి ఆయన జీవితంలో ఉదాహరణ ఏంటి అంటే, అడవిలో ఉండేవాడు, మాంసాహారం తినేవాడు. ఆ అడవి లోపల ఎక్కడో శివాలయం ఉంది. శివాలయానికి పొద్దున్నే ఊళ్ళోంచి కాళహస్తి నుంచి ఎవరో ఒక పురోహితుడు వెళ్ళి దాన్ని క్లీన్ చేసి అంతా చేసి నీట్గా శాస్త్రోక్తంగా పూజలు అవి పెట్టి ప్రసాదం అది పెట్టి వచ్చేస్తూ ఉండేవాడు. రాత్రి ఈ మహానుభావుడు వచ్చేవాడు కన్నప్ప. వీడికి ఆయన పెట్టిన పూజ నచ్చేది కాదు, అవంతా తుడిచి పారేసేవాడు. తను వండుకున్నటువంటి మాంసం ఏదో అక్కడ నివేదన చేసేవాడు, తను తింటూ ఉండేవాడు. కానీ చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చింది, శివలింగంలో రెండు కన్నుల నుంచి నెత్తురు వస్తూ ఉంటే ఒక కన్ను తీసి అక్కడ పెట్టేశాడు. మరి రెండో కన్ను తీయాలి, తీస్తే అతనికి ఎక్కడ పెట్టాలో తెలియదు. అంచేత ఏం తీసుకెళ్ళి చేశాడు, తన కాలుని తీసుకెళ్ళి తన కాలు యొక్క బొటకని వెళ్ళిని ఆ నెత్తురు వస్తున్నటువంటి అక్కడ పెట్టి తన కన్ను మళ్ళా తీసుకున్నాడు. అది చేయొచ్చా చేయకూడదా, శ్రద్ధ ఉన్న చోట ప్రశ్నలు రావు. ప్రశ్న వచ్చిందంటే చేయకండి ఆ పని, ఆగండి అక్కడ. ప్రశ్న వచ్చిందంటే రాంగ్ ట్రాక్లో పడిపోయారు మీరు ఆ క్షణంలో. మళ్ళీ మిమ్మల్ని మీరు పుంజుకోండి, మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోండి. ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నామో, ఏ శక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నామో, ఆ సర్వసమర్థుడైనటువంటి శక్తి మనలోనే ఉన్నాడు అని కదా ఋషులు చెప్తున్నారు. వాళ్ళ వాక్కు అబద్ధము కాదు. సర్వజ్ఞుడు అని కదా ఋషులు చెప్తున్నారు అతని గురించి. అదే మనలోనే ఉన్నాడని కదా ప్రతీ మహాత్ముడు చెప్తున్నాడు. ఇది మనలో లేడు అని ఎవడన్నాడు? ఇది మనము నమ్మి ఆ విధమైనటువంటి స్థాయికి మన జీవితాన్ని మార్చుకోవటానికి తగిన ప్రయత్నం కనిపించాలి మన జీవితంలో. మనం నమ్మం ఆయన చాలా గొప్పవాడే, కానీ నాకు నాకు ఈ బాధ ఉంది కదా, ఈ బాధ ఎలా పోతుంది? ఆయన యొక్క స్పర్శతో ఎంతమంది బాధ పోయింది. రకరకాలైనటువంటి బాధలు, శారీరకమైనటువంటి బాధ ఎక్కలే మీకు, అనేక రకాల బాధలు ఉండొచ్చు, కానీ మబ్బు విడిపోయినట్టు అనేక మంది జీవితాలలో, అనేక మంది భక్తుల జీవితాలలో వాళ్ళ వాళ్ళ సమస్యలు అంత సులభంగా పరిష్కరింపబడుతున్నప్పుడు నా సమస్య ఎందుకు పరిష్కరింపబడదు? ప్రశ్న ఇదే వస్తుంది. ఎందుకు పరిష్కరింపబడదు? ఆయన యొక్క శక్తిని నువ్వు డౌట్ చేయొద్దు, ఆయన యొక్క సామర్థ్యాన్ని మనం అనుమానించక్కర్లే. మరి తప్పెక్కడ జరుగుతోంది? మనం తలుపులు తెచ్చుకోలేకపోతున్నాం, మనం మన విశ్వాసాన్ని సుదృఢం చేసుకోలేకపోతున్నాం, మన ప్రవర్తనలో ఇంకా ఏదో లోపం ఉంది. ఆ లోపాన్ని సవరించుకుని ఆ అద్భుతమైనటువంటి శక్తి నాలోనే ఉంది, నేను ఏ విధమైనటువంటి అనుమానము పడక్కర్లేదు, ఆ అనుమానం పట్టమే మీ సాధనకి లోపం అని ఈ 40వ శ్లోకం చెప్తోంది. మళ్ళీ ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. అజ్ఞ అశ్రద్ధధానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నపరో నసుఖం సంశయాత్మన. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సచ్ఛిన్న సంశయం ఆత్మవంతం నకర్మాణి నిబధనంతి ధనంజయ. రెండు రకాలైనటువంటి సాధనా విధానాలు మొత్తం భగవద్గీత చెప్తోంది. నిన్న మొత్తము ఆధ్యాత్మికత యొక్క బేసిస్ మనం అర్థం చేసుకోవటానికి ట్రై చేసాం. ఇవాళ సాధనలు రెండే రకాలున్నాయి. ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాల సాధనలు ఈ రెండు రకాల సాధనల మీదే ఆధారపడున్నాయి. ఒకటి కర్మ ఫలత్యాగం, రెండోది జ్ఞానయోగం. మిగతావన్నీ కూడా దీని మీదే ఆధారపడి ఉంటాయి. జ్ఞానం లేదు, ఏం చేయాలో ఏం చేయొచ్చో నాకు తెలియదు, ఈ శాస్త్రాలు నేను చదవలేను, చదివినా అర్థం కావు, అర్థమైనా దాన్ని నేను ఆచరణలో పెట్టలేను ఆ జ్ఞానాన్ని. వాళ్ళకి శ్రీకృష్ణుడు అందించినటువంటి అతి సులభమైనటువంటి మార్గం ఏంటంటే, నీ ఇష్టం వచ్చిన పని చేసుకో, నువ్వు ఏదైనా చేసుకో, అది మంచిదా చెడా అని నువ్వు ఆలోచించక్కర్లే, కానీ ఆ ఫలితం నాకు కావాలి అని అడక్కు. కర్మ ఫలత్యాగము, కొంచెం ప్రాక్టీస్తో అది వచ్చేస్తుంది. దాన్నే నేను మీకు నేచర్ ఈజ్ రైట్ అనేటటువంటి ఫార్ములాలో చెప్పాను. అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో మనం అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. ఏ పని చేసినా కూడా నాలో ఉన్నటువంటి ఆ సర్వాంతర్యామి ఉండబట్టే నేను ఈ పని చేయగలుగుతున్నాను. సినిమా చూస్తున్నారు, సిగరెట్ కాలుస్తున్నారు, తాగుడు తాగుతున్నారు, చేయకూడని పనులు చేస్తున్నారు, కానీ మనసులో ఏముండాలి? నాలో ఉన్నటువంటి సర్వాంతర్యామే కనుక లేకపోతే ఈ జీవితమే లేదు కదా, నేను జీవించి ఉండను కదా. అంచేత ఇది ఏం చేస్తున్నా కూడా అవశ్యున్నాయి, నాకు కంట్రోల్ చేసుకోవడం చేత కాదు. అంచేత ఈ కర్మఫలం ఎవరికి చెందాలి? నువ్వు నాలో ఉన్నావు, నేను నిన్ను శరణం వేడుకుంటున్నాను. ఇంకా నాకు ఈ దుస్థితి నుంచి, ఈ అలవాటు నుంచి దాటివేయవలసినటువంటి బాధ్యత కూడా నీదే. ఈ సరెండర్, అరవిందో చెప్పేటటువంటి ఇంటిగ్రల్ యోగాకి ఇది ఫస్ట్. ఈ సరెండర్ లేదే అసలు ఇంటిగ్రల్ యోగాయే జరగదంటాడు. ఇంచేత మన యొక్క అనేక కోశాలు, అనేక చక్రాలు మధ్య ఇంటిగ్రేషన్ తీసుకురావటం మనకి చేత కాదు. యూ కెనాట్ డూ ఇట్. మనకి తెలిస్తే కదా అసలు ఏది ఎక్కడుందో. అందువల్ల ఈ సరెండర్ మనకంటే ఒక విశాలమైనటువంటి శక్తి. ఎలా సరెండర్ అవటం మాస్టర్? ఎలా చేసేది? కాలేజీలో ఫీజు కట్టాం, ఫీజు కట్టేసిన తర్వాత ఆ పరీక్షకి తగినటువంటి కోచింగ్, ఆ పరీక్షకి తగినటువంటి మనకు కావాల్సినటువంటి ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత ఎవరిది? మామూలు కాలేజెస్లోనే. మరి సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుడు కనుక మీరు సమర్పణ చేసేసుకుంటే మిమ్మల్ని సవ్యమైనటువంటి మార్గంలో పెట్టేటటువంటి బాధ్యత ఎవరిదవుతుంది? ఆ కాన్ఫిడెన్స్. కానీ కాలేజీకి ఫీజు కట్టి కాలేజీకి వెళ్ళటం మానేస్తే, అలాగే మీరు ఈ సమర్పణ వదిలేసుకుని ఈ భావన, భావనే యోగం అంటే, అంతకంటే ఇంకేం చేయక్కర్లే, మీరు ఏం చెప్పక్కర్లే, డిండోరాలు వేసుకోక్కర్లే, నగిశీలు చిక్కుకోక్కర్లే, డ్రెస్సులు మార్చుకోక్కర్లేదు, ఆచారాలు మార్చుకోక్కర్లేదు, వ్యవహారాలు మార్చుకోక్కర్లేదు. ఏంటి నిరంతరం మీ మనసులో ఉండాలి, నాకంటే ఒక దివ్యమైనటువంటి శక్తి, ఈ సంపూర్ణ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి శక్తి పనిచేస్తుంది, అది పనిచేస్తూ ఉండబట్టే మనం యొక్క ఉనికి కూడా ఉంది. అందుకే ఏమంటాడు, నేను అందరిలో ఉన్నాను కానీ నేను ఎవరిలోనూ లేను. చాలా తలకిందులుగా మాట్లాడతాడు. తర్వాత 6వ అధ్యాయంలో వస్తుంది శ్రీకృష్ణుడు చెప్పింది. ఈ భావన నిరంతరము మీ మనసులో మెదులుతుంటే చాలు, నేను ఈ పని చేస్తున్నాను కానీ ఈ రిజల్ట్ నాకు అక్కర్లే, నేను చేతకాక నన్ను కంట్రోల్ చేసుకోలేక ఈ పని చేసుకుంటున్నాను, నేను నా లోపల ఉన్నటువంటి ఆ సర్వాంతర్యామిని నేను నిరంతరం అడిగేది ఏమిటి అంటే, నాకు ఆ శక్తి ఇవ్వు. అది కర్మఫలత్యాగం అనేటటువంటి మార్గం. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సచ్ఛిన్న సంశయం. రెండోదేంటి, జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి, అక్కడ నేను అవశుణ్ణి, నాకేమీ చేత కావటం లేదు, నేను ఎదుగుదాం అనుకుంటున్నాను కానీ నేను ఈ విధమైనటువంటి సాధనలు ప్రయోగాలు అవి చేయలేకపోతున్నాను అనేటటువంటి ఒక బలహీనత చెప్పుకుంటున్నాం. జ్ఞానయోగంలో ఆ బలహీనతే బలంగా మార్చుకుంటున్నాం మనం. జ్ఞానయోగి కూడా అదే స్థితిలో ఉన్నాడు. జ్ఞానయోగి కూడా సాధన మొదలెట్టినప్పుడు వాడికి ఏం విశేషమైనటువంటి శక్తులు ఏం లేవు, కానీ వాడికి ఏం జ్ఞానం ఉంది, ఈ సంపూర్ణ సృష్టి ఒక అద్భుతమైనటువంటి శక్తి యొక్క ప్రేరణ చేత నడుస్తుంది, ప్రతిదానికి ఒక విశేషమైనటువంటి చక్రీయ క్రమము ఉంది, ఆ చక్రీయ క్రమము తప్పించుకుని ఎవడూ జీవించలేడు. ఇట్ కెనాట్ బి ఎస్కేప్డ్. దాన్నే మనం ఎవల్యూషన్ అనొచ్చు, ప్రకృతి యొక్క నియమాలు అనొచ్చు, మీరు ఏదైనా అనండి. పొగలు వచ్చింది, రాత్రి వస్తుంది, రాత్రి వస్తే పొగలు వస్తుంది. ఇవాళ సుఖంగా ఉన్నాం, రేపు గ్యారంటీగా కష్టాలు వస్తాయి. కష్టాల్లో ఉన్నాం, రేపు గ్యారంటీగా సుఖాలు వస్తాయి. సైక్లిక్ ప్రాసెస్. అఘాయురింద్రియ ఆరాము, ఇంద్రియాల యొక్క ఆరామము, వాటి విషయ వాసనలో అవి తిరుగుతూనే ఉంటాయి. అవి తిరుగుతూ ఉంటే నేను దాన్ని మార్చాలనుకున్నావి మార్చవు కనుక, దాన్ని మార్చటానికి కావలసినటువంటి పనిముట్లు కనుక నేను తయారు చేసుకోగలిగితే, జ్ఞానయోగి ఒక్క స్టెప్ ముందుంటాడంతే. కర్మఫల సన్యాసి కంటే, కర్మఫలాన్ని త్యాగం చేసిన వాడు కంటే, ఈ రెండు చాలా ఫ్రీక్వెంట్గా మనం వింటూ ఉంటాం. కానీ చర్చలో మనం మాట్లాడుకునేటటువంటి ఈ శబ్దాలు, సాధనలో మన నిత్య జీవితంలో వాడేటటువంటి శబ్దాలకి తేడా ఉంది. నేను సాధన గురించి చెప్తున్నాను, నేను థియరీ గురించి మాట్లాడటంలే. కర్మఫలత్యాగము సంభవం అవుతుందా? అవుతుంది. ప్రాక్టీస్ మీద అవుతుంది. ఉప్పు వేస్తూ ఉంటాను చాలాసార్లు కూరల్లో వాటిల్లో, కొలిచివేయం కదా ఉప్పు. ఆ రిజల్ట్ ఏం చేసాం మనం? భగవంతుడికి అప్పచెప్పాం. ఆ రోజు తినేవాళ్ళ అదృష్టం, సాధారణంగా ఆ రోజు తినేవాళ్ళ అదృష్టం బాగానే ఉంటుంది. ఎప్పుడో కానీ ఒకసారి ఉప్పు తక్కువ అవటం, ఉప్పు ఎక్కువ అవటం ఏ విధంగా జరగదు. ఆ నేను చేసినటువంటి ఈ పని ఎలాంటి ఫలితాలు ఇస్తుందో నాకు తెలీదు, కానీ నేనేమనుకుంటున్నాను, నా లోపల ఉన్నటువంటి నువ్వు సర్వజ్ఞుడివి, సర్వసమర్థుడివి, సర్వవ్యాపకుడివి కనుక ఈ పని యొక్క ప్రభావం నాకు తెలియదు, కానీ నేను నిన్ను కావాలనుకుంటున్నాను, ఎలా జరుగుతుందో జరగని. ఇంకక్కడ జ్ఞానం అది ఏం లేదు, వాడు ఏదో చేయాల్సింది చేశాడు, చేయాల్సింది ఏదో మిగతాది భగవంతుడిని చూసుకోమన్నాడు. అది ఒక పద్ధతి, ఈజీ పద్ధతి అది. రెండోది జ్ఞానయోగం. కానీ ఈనాడు వస్తున్నటువంటి గురువులందరూ ఈ జ్ఞానయోగానికి సంబంధించినటువంటి గురువులు. ఇందుకు జ్ఞానయోగానికి సంబంధించినటువంటి గురువులు, వాళ్ళు చాలా స్పష్టంగా మానవ జాతి యొక్క పరిణామ క్రమాన్ని సంవత్సరాలతో సహా క్యాలిక్యులేట్ చేసి మనకు అందించారు. భగవద్గీతలో 8వ అధ్యాయంలో మనం ఆ కాలక్రమాన్ని మనం చదువుకుంటాం. మనం చాలా స్పష్టంగా ఎప్పుడెప్పుడు ఏ అవతారమూర్తి వస్తాడు, ఎప్పుడెప్పుడు ఏ విధమైనటువంటి సాధనా విధానాలు ఇవ్వబడుతుందో సంవత్సరాలతో సహా స్పష్టంగా ఎవల్యూషనరీ ప్లాన్లో ఉంది. ఎలా ఉంటుంది ఎవల్యూషనరీ ప్లాన్లో? స్పష్టంగా బీఎస్సీలో జాయిన్ అయ్యాం, జూన్ జూలైలో 2-3 అధ్యాయాలు జరుగుతాయి. డిసెంబర్ దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా సగం కంటే పైగా సిలబస్ పూర్తవుతుంది. ఫిబ్రవరి ఎండింగ్లోకి వచ్చేసరికల్లా ఏమవుతుంది? గ్యారంటీగా సిలబస్ పూర్తి అయిపోతుంది. ఒకవేళ సిలబస్ పూర్తి కాని పరిస్థితి వచ్చిందనుకోండి, స్ట్రైకుల వల్ల, దేనివల్ల స్ట్రైకులు, అవి అధర్మమే కదా. అప్పుడు అధర్మాన్ని సవరించడానికి, స్ట్రైకుల యొక్క అధర్మాన్ని సవరించడానికి కాలేజెస్లో ఏం చేస్తాం మనం? ఎక్స్ట్రా క్లాసులు పెడతాం. ఆ విధమైనటువంటి పరిస్థితి ఈ 2 సంవత్సరాలలో విశేషంగా ప్రజల్ని ఆకట్టుకోబోతోంది. ఆ జ్ఞానాన్ని కనుక మీరు ఉపయోగించుకుంటే ఈ 1.5 సంవత్సరాలలో మీరు చాలా ఎత్తుకు ఎదిగిపోగలరు. ఏంటా జ్ఞానము? ఆ చెప్పబడుతున్నటువంటి విషయము, అథవా యోగి నామేవ కులే భవతి ధీమతాం. పూర్వజన్మ సంస్కారాల వల్ల వాడు ఎక్కడ పుట్టినా తత్ర తం బుద్ధి సంయోగం లభతే పర్వదేహికి. ఇదివరకు జన్మల యొక్క సంస్కారాల వల్ల పూర్వజన్మ స్మృతులు యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయ్యి ఏమవుతాడు వాడు? ఏ సాయి కులంలోకో, ఏ గాయత్రి పరివారులకో, ఏ ఎస్ఎస్వై కులంలోకో ఆకర్షింపబడతాడు. ఇవన్నీ యోగి కులాలే. యోగి కులాల్లో మళ్ళీ వేరుగా పుట్టడం ఎక్కడుంటుంది? నేను ఈ జన్మలో యోగి కులంలో పుట్టలేదు అంటే మీకు అసలు ఆ భగవద్గీత చెప్తున్నటువంటి జ్ఞానము యొక్క బ్యాలెన్స్ అర్థం కావటం లేదు. మీరు ఎప్పుడైతే ఒక పరివారంలోకి వస్తారు, పేరే చెప్తున్నాం కదా, పరివారం అంటే కులం అనే కదా. ఇది గాయత్రి పరివారం అంటాం, ఎస్ఎస్వై పరివారం అంటాం, సాయి పరివారం అంటాం. ఈ పరివారాలంతా ఏంటి? మీ యొక్క సంస్కారాలు ప్రబుద్ధి చెంది ఆ కులంలోకి మిమ్మల్ని ఆకర్షిస్తుంది, అది గ్యారంటీ. యోగులందరూ, ఋషులందరూ ఈ 2000 లోపల ఖచ్చితంగా పరిస్థితులు మారి, మనం ఏది నవయుగం అనుకుంటున్నాం, మనం ఏమనుకుంటున్నాం నవయుగం అంటే అందరికీ బంగారం ఇళ్ళుంటాయి, అందరికీ రోల్స్ రాయిస్ కార్లు ఉంటాయి, గ్యారంటీగా ఉండవు. దాని అలాంటి నవయుగం గురించి మాట్లాడటంలే. మానవ జీవితం యొక్క అసలైన లక్ష్యం ఏంటో తెలుసుకున్నటువంటి వ్యక్తుల సముదాయము ఏర్పడబోతోంది. ఏర్పడబోతోంది అనే దానికి ప్రూఫ్ ఇదే, ప్రూఫ్ ఇదే. ప్రతిరోజు సాయంత్రము 2 గంటల పాటు మనము మిగతా విషయాలన్నింటినీ వదిలేసి ఈ విషయం గురించి మాట్లాడుకోగలుగుతున్నాం అంటే మన కులం ఏంటన్నమాట? యోగి కులమే. అథవా యోగి నామేవ కులే భవతి ధీమతాం. ఎన్ని యోగి కులాలు ఉన్నాయి? ఒక 10 ఏళ్ల కిందట మీరు మనం ఉన్నటువంటి పరిస్థితులను గుర్తు చేసుకోండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను గుర్తు చేసుకోండి, ఇప్పుడున్నటువంటి టీవీలో పొద్దున్న వస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ చూడండి, మీకు ఎంత అద్భుతమైనటువంటి ఆ సర్వ వ్యాపకత్వం. కానీ ఎక్కడ మనం దెబ్బతింటున్నామంటే గురువుల మధ్య మనము తేడాలు చూడటం మొదలెట్టాం. హనుమంతుడు చూశాడు, మీరేం కాపురాపడకండి, ఆ తేడాలు సవరించే బాధ్యత గురువుది, మంది కాదు. కానీ మనకి జ్ఞానం ఉంటే, జ్ఞాన సచ్ఛిన్న సంశయం, ఇంతమంది గురు పరంపరలో చెప్పేటటువంటి విషయంలో ఏమీ తేడా లేదు, మనం వెళ్ళవలసినటువంటి మార్గంలో ఏమీ తేడా లేదు. తేడా ఎక్కడొస్తుంది? మన అవగాహనలో తేడా వస్తుంది. అవగాహన సర్దుకోవడానికి ఎంత టైం పడుతుంది? 2 నిమిషాలు 3 నిమిషాలు చాలు. ఒక్కసారి కనుక మనం జాగ్రత్తగా వింటాం మొదలెడితే, సీక్రెట్ డాక్ట్రిన్లో మేడం బ్లావెట్స్కి రాసిందే మీకు భగవద్గీతలో కనిపిస్తుంది, భగవద్గీతలో చెప్పిందే మీకు పురాణాల్లో కనిపిస్తుంది, పురాణాల్లో చెప్పిందే మీకు అరవింద లిటరేచర్లో కనిపిస్తుంది, ఇదంతా చెప్పిందే మీకు లారీ మహర్షి యొక్క జీవిత విధానంలో కనిపిస్తుంది. ఇవంతా మీకు వదిలేసి కేవలము భౌతిక జగత్తులో జ్ఞానయోగం యొక్క పరాకాష్ఠకి ఐన్ రైండ్ అనే ఒక ఆమె ప్రయత్నించింది. గోల్డెన్ పాత్ అని ఒక మార్గాన్ని కనిపెట్టింది ఆవిడ. దాని మీద అద్భుతమైనటువంటి పుస్తకాలు, టేప్స్ రాసింది. అందులో ఏంటే, ఈ పూర్వజన్మలు, ప్రారంభ కర్మలు, సంస్కారాలు, వీటి గురించి మాట్లాడదు ఆవిడ. ప్యూర్ ఇంటెలిజెన్స్. ఆవిడ రాసిన పుస్తకాలు చదివిన, భగవద్గీత యొక్క జ్ఞానయోగం చదివిన మీకు తేడా ఏం కనిపించదు. ఎక్కడ గందరగోళం అవుతుంది అంటే ఆ పదాల యొక్క పొందిక. ఆ పదాల యొక్క పొందికని మనం కనుక మనం అర్థం చేసుకోగలిగితే, మన శరీరాలలో సూర్యకిరణాల యొక్క శక్తి ఎక్కువగా ఉండాలి. డైరెక్ట్గా సూర్యకిరణాల యొక్క శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనకి చెట్ల నుంచి వస్తుంది, ఆకుకూరల నుంచి వస్తుంది, కాయగూరల నుంచి వస్తుంది. అంచేత డైరెక్ట్గా దాన్ని అగ్ని సంపర్కంలో లేకుండా తింటే మీ శరీరంలో సూర్యకిరణాలు ఏర్పడతాయి, సూర్యకిరణాల యొక్క శక్తి ఎక్కువ అవుతుంది. దాన్ని ఒక సంస్థ ఏ విధంగా చెప్తుంది? మీరు పచ్చికూరలే తినండి, అది అమృతాహారం. భగవద్గీతలో చెప్పింది అదేగా. కానీ మనకి ఎక్కడ గందరగోళం అయింది? ఈ జ్ఞానం లేక, ఈ సమన్వయం మనం సాధించడం లేకపోవటం వల్ల. కానీ ఈ సమన్వయం సాధించడానికి ఎక్కువ టైం పట్టదు. అన్నీ మన దగ్గరికి వడ్డించి పెట్టేసి రకరకాల వంటకాలు చుట్టూరా పెడితే కలిపి తింటానికి ఎంతసేపు పడుతుంది? అది జ్ఞాన సచ్ఛిన్న సంశయం, ఆత్మవంతం నకర్మాణి నిబధనంతి ధనంజయ. అప్పుడు మీరు ఏ విధమైనటువంటి పనులు చేసినా ఆత్మవంతం, ఆత్మ యొక్క మార్గాన్నే మీరు అనుసరిస్తారు కనుక ఆ కర్మలు మిమ్మల్ని ఏ విధమైనటువంటి బంధనాలలో పడేయదు. అష్టావక్ర గీతలో అష్టావక్రుడు ఒక మాట అంటాడు, మీరు ఏదో ఒక సాధన చేస్తున్నారు, మీరు చేస్తున్నటువంటి సాధనే నీకు బంధం అయిపోతుందేమో జాగ్రత్త అంటాడు. అందుకోసమే కదా మాస్టర్ మేము అసలు సాధనలు చేయటం లేదు. ఇప్పుడు కాదు, అప్పుడు సంగతి చెప్తున్నాడు. అది ముందు ఒక బంధంగా ఏర్పడినివ్వండి, అది బంధంగా ఏర్పడిన తర్వాత సంగతి చెప్తున్నాడు. అక్కడ రామకృష్ణ పరమహంసగా జరిగింది, కానీ ముందు మనం ఆ స్థితికి వెళ్ళాక అప్పుడు ఆలోచించుకుందాం ఏం చేయాలో. తోటాపురి దిగంబరుడు ఒక అవధూత ఆయన దగ్గరికి వచ్చాడు. ఎక్కడ 3 రోజుల కంటే ఎక్కువ ఉండేవాడు కాదు ఆయన, ఒక పంజాబీ ఆయన ఆయన. కానీ రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చేసాక ఆ అవధూతకు కూడా ఉండాలనిపించింది, కానీ ఆయనకు తెలియలేదు తను మారిపోతున్నాడని. ప్రకృతి చాలా తమాషాగా మనని మాయ చేస్తుంది. ఆయనే అనుకున్నాడు నేను రామకృష్ణ పరమహంసను మారుస్తున్నాను అనుకున్నాడు. రామకృష్ణ పరమహంస ఏమేం పట్టుకోలే, ఇది కర్మఫలత్యాగం అంటే ఇదేం చూసుకోలే. ఎవరందరో మనుషులు వచ్చారు, ఎవరెవరు ఏ విధమైనటువంటి సాధన నేర్పించినా పూర్తి శ్రద్ధతో సాధన చేశాడు. ఆఖరికి తాంత్రిక సాధనలు కూడా పరిపూర్ణ నిష్ఠతో చేసి అందులో కూడా సిద్ధి పొందాడు. సరే ఈయనేమన్నాడు, ఇదంతా ఏం లేదు, దేవతలు లేరు, ఎవరూ లేరు, వీళ్ళందరినీ వదిలేను ఆయన, నువ్వు వదిలేస్తా, కళ్ళు మూసు కూర్చో అన్నాడు, కూర్చుంటా అన్నాడు. ఇంక వెళ్ళిపో సమాధిలోకి అన్నాడు. ఏం వెళ్తాను, నేను వెళ్ళలేకపోతున్నాను, అమ్మ అడ్డు తగులుతోంది. అమ్మ అడ్డు తగలటం వెంటనే నేను నవ్వు వచ్చింది. అద్వైతికి అమ్మ అడ్డు రావటం అనేటటువంటిది ఉండదు కదా, మరొకతే ఏం చేయాలి అన్నాడు. నీ మనసులోనే కదా ఉంది అమ్మ, నువ్వు మనసులోనే ఒక కత్తి సృష్టిని చేసుకుని అమ్మను పొడి చేయన్నాడు. పొడి చేశాడు, సమాధిలో గడిపాడు. ఈయన కాపలా కాస్తున్నాడు ఇక్కడ, ఏంటి 2 నిమిషాల్లోనో 3 నిమిషాల్లోనో బయటకు వస్తాడని రాడే. 3 రోజులు అయిపోయింది రాలేదు. అప్పుడు ఆయన కిందే దింపు వచ్చాక ఇంత అద్భుతంగా నువ్వు సమాధిలోకి ఎలా వెళ్ళిపోయావు అన్నాడు. అమ్మ అనుగ్రహం అన్నాడు. ఆయన కూడా మండిపోయి ఉంటుంది, నేను దీక్ష ఇచ్చి చిత్వ ఈ విధమైనటువంటి జ్ఞానాగ్నిని, ఈ జ్ఞానాన్ని మనం ఉంచుకుని ఇంతమంది మహాత్ములు ఇన్ని రకాలుగా ఈ సాధనా పద్ధతులు మనకిచ్చినప్పుడు ఈ సాధనా పద్ధతిలో ఏ సాధనా పద్ధతినైనా ఉపయోగించేసుకుని మనము ఆ స్థితికి ఎందుకు వెళ్ళలేము? ఇంకోటి ఏంటి, మీకు ఇచ్చేటటువంటి ఎరా ఏంటక్కడ, ఈ 1.5 సంవత్సరాలలో మీరు ఏ సాధన చేసుకున్నా పరిపూర్ణతకు వెళ్ళిపోతారు. మరి 1.5 సంవత్సరాలు అయిపోయాక చూస్తాం మాస్టారు, కుదరదు. అందుకు నా గొడవ అంతా కూడా ఇంతలా నేను మిమ్మల్ని గొడవ పెట్టేసి నేను గొడవ పడిపోయేది ఎందుకు అంటే, ఏ 1.5 సంవత్సరాల తర్వాత మీరు అనుకుంటే ఇండిపెండెన్స్ వచ్చేసాక నేను జైలుకి వెళ్ళి నేను స్వతంత్ర సమరయోధుడిని అని సర్టిఫికేట్ తెచ్చుకుంటానంటే మీరు రికమెండేషన్ తెచ్చుకుని తెచ్చుకోవచ్చేమో, కానీ ప్రకృతి ఒప్పుకోదుగా. ఈ పాయింట్ ఇక్కడ ఎలా చెప్తున్నాడో ఈ శ్లోకంలో అర్థం చేసుకోండి. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సచ్ఛిన్న సంశయం ఆత్మవంతం నకర్మాణి నిబధనంతి ధనంజయ. లాస్ట్ శ్లోకము జ్ఞానయోగంలో తస్మాత్, అందువల్ల అజ్ఞాన సంభూతం హృస్తం జ్ఞానాసీనాత్మన చిత్వైనం సంశయం యోగం ఉత్తిష్టో తిష్ట భారత. ఓ అర్జున, కాబట్టి నీ యొక్క హృదయమున ఉన్నది అజ్ఞానమును వలన పుట్టిన అగు ఈ సంశయమును జ్ఞానమగు ఖడ్గముచే ఛేదించి వచ్చి నిష్కామ కర్మయోగమును ఆచరింపుము లెమ్ము. మొత్తము భగవద్గీత, అందరు ఋషులు, ఆధ్యాత్మిక సాధన యొక్క సారాంశము ఇదొక్కటే. చాలాసార్లు మనం చెప్పుకున్నాం కానీ మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం, అసలు సాధనా విధానం ఏమిటి? అసలు సాధనా విధానం ఏమిటి అంటే ఈ భౌతిక జగత్తులో మనకి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా మన సులువు కోసం ఏర్పరచుకున్నటువంటి బంధాలు తప్ప వీటికి అంతకంటే ఎక్కువ విలువ లేదు. స్టేషన్లో, ప్లాట్ఫామ్లో ఢిల్లీకి వెళ్ళే వాళ్ళందరూ జీటీ ఎక్స్ప్రెస్ కోసం కూర్చుని ఉంటారు. యాజ్ యూజువల్ ట్రైన్ లేట్ అవుతుంది, ఇంచేత మీరు 1 గంట కోసం కూర్చున్న వాళ్ళు ఎంతమంది 5 గంటలో 6 గంటలో కలిసి కూర్చోవలసి వస్తుంది. అందరి లక్ష్యము ఒకటే కనుక, అందరూ ఢిల్లీకి వెళ్ళే వాళ్ళే కనుక కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు, మనం అందరం కూడా ఒకే కూపే. ఒకే కంపార్ట్మెంట్లో మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి కనుక వాళ్ళందరూ ఒకే చోట చేరుతారు, వాళ్ళ సామాన్ అంతా ఒక చోట పెట్టించుకుంటారు. కూలీవాడితో కూడా చెప్తాడు నాయన ఇందులోనే వెయ్యాలి మా అందరు సామాన్లు అని. మన భౌతిక జీవితంలో కూడా ఈ భార్య భర్తలు పిల్లలు ఇవంతా కూడా ఇలాంటి వీళ్ళ కోసం వచ్చినటువంటి బంధాలే. కలిసి మనం ఏ విధంగా అవుతే ఢిల్లీ వరకు కలిసి ఒక కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తామో కొన్ని సంవత్సరాల పాటు మనం కలిసి ప్రయాణం చేస్తాం. రైలు ఎక్కాం ప్రయాణం చేస్తున్నాం, పక్కవాడికి మంచి నీళ్ళు కావాలి, వాళ్ళ కాస్త వయసులో ఉన్నారు పెద్దగా ఉన్నారు, ఖచ్చితంగా మనం అందిస్తాం వాళ్ళకి. చాలామంది చేస్తాం కదా, చాలాసార్లు ట్రైన్ దిగిపోయి పరిగెట్టుకుని వెళ్ళి తెచ్చిన ఇన్సిడెంట్స్ నేను చాలాసార్లు చూశాను. తర్వాత దిగిపోయాక స్నేహం పెరిగిపోతుంది, అడ్రస్లు ఇచ్చి పుచ్చుకుంటారు, మీరు రాయండి అంటారు. కానీ నా అనుభవం ఇంతవరకు ఏంటంటే రైల్వేలో ఈ విధంగా అడ్రస్లు పుచ్చుకున్న వాళ్ళకి ఎవడూ లెటర్ రాయలేదు. ఎందుకంటే నేను రాయలేను, నేను చాలామందికి అడ్రస్లు ఇచ్చాను, వాళ్ళు అడ్రస్లు నేను తీసుకుని రాయం. కానీ ఆ ఇచ్చుకుంటున్నప్పుడు మాత్రం మేము రాయం అనుకో, ఖచ్చితంగా ఆప్యాయత ప్రేమలు డెవలప్ అవుతాయి. అదే ఇక్కడ కూడా ఈ జీవితాలలో కూడా అంతకంటే ఎక్కువ విలువ ఇవ్వకుండా ఉండటం నేర్చుకోండి, అది జ్ఞానయోగం. అంతకంటే ఏం లేదు, ప్రేమలు వద్దంటలే, బాధ్యతలు వద్దంటం లేదు. కానీ టైం వచ్చినప్పుడు ఎవరో ఆపుకోరు. మధ్య స్టేషన్లో వాడు దిగిపోవాలనుకో, మంచి స్నేహం అయిపోయింది మీతో పాటు వచ్చేస్తానండు, వాడి స్టేషన్ వస్తే వాడు గ్యారంటీగా దిగిపోతాడు. వాడు దిగకపోయినా నేచర్ దింపేస్తుంది ఇక్కడ, అది టికెట్ కలెక్టరు అక్కడ వదిలేయవచ్చు కానీ నేచర్ టికెట్ కలెక్టర్ ఒప్పుకోదు, దిగే అంటుంది. దిగేస్తే ఏమవుతుంది? ఏమవుదు. నీకు వచ్చినటువంటి బాధలు, నీకు ఉన్నటువంటి కూడా శరీరానికే, ఆత్మకు లేవు. అది పటిష్టం అవటంలే మనకి. ఈ విన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ నిజంగా మన దగ్గరికి వచ్చేసరికి దీన్ని పరస్పరం భావయంత శ్రేయపరం అవాప్స్యద చెప్పుకోండి రోజు. ఒకసారి చెప్పుకుంటే బురకెక్కది ఇది కనుక. ఇది కనుక మీరు అర్థం చేసేసుకోగలిగితే ఈ క్షణంలో మీకు భగవంతుడికి తేడా లేదు, మీకు యోగులకి తేడా లేదు, మీరు కూడా యోగులే అని డైరెక్ట్గా ఆ స్థితిలో మీరు ఆ స్థితిలోనే ఉన్నారు. మీకు అవగాహన అయిపోయింది, చేసుకుంటున్నారు. ఐన్స్టీన్ తన సిద్ధాంతాన్ని కనిపెట్టడానికి చాలా సంవత్సరాలు కష్టపడ్డాడు. కానీ ఐన్స్టీన్ కనిపెట్టినటువంటి సిద్ధాంతం ఈ కాలం 10వ క్లాస్ చదివిన ఉండడిగానే చెప్పేస్తాడు. అంచేత ఋషులకి ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి చాలా కష్టపడి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ మీకు ఇది అవగాహన అయ్యి అర్థమవుతే మీ జీవితాలలో ఈ మార్పు మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఎక్కడ అడ్డుకుంటుంది? ఈ రైల్వే ప్లాట్ఫామ్ కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆర్తి ప్రేమలు, దాన్ని మీరు పట్టుకుని వెళ్లాడిస్తున్నాం. అంటే ప్రేమగా ఉండొద్దనా? ప్రేమగా ఉండొద్దని కాదు, ఇంకా చాలా ఎక్కువ ప్రేమగా ఉండాలి. కృష్ణుడికి ఎందుకంత ప్రేమ? డైరెక్ట్గా చెప్తాడు కదా, అసలు నేను పుట్టాల్సిన పనే ఉందన్నాడు, అసలు మేము గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకే ఉందన్నాడు. అని ఏమంటాడు మళ్ళా? ఓ పక్క తండ్రి తిడుతూ ఉంటాడు, నువ్వు పోతే పో, నువ్వు ఏమవుతే నాకేమని. మళ్ళా నాయన అదో బంధం, అదో అద్భుతమైనటువంటి ప్రేమ, గురు శిష్య సంబంధం. ఆ సంబంధాన్ని మనం మనసులో పెట్టుకుని ఈసారి ఆ గురు చరిత్రలు చదువుకుందాం మనం. ఈ టఫ్ సబ్జెక్ట్ అయింది కదా, అంచేత నెక్స్ట్ డే రేపు మనం సావిత్రి చదువుకుంటాం. మామూలు ప్రోగ్రామ్కి హాలిడే. ఎల్లుండి నుంచి ఏ గురు చరిత్ర నేను నిర్ణయించుకోలేదు, కానీ గురు చరిత్రలు, ఆ గురువులు ఈనాడు ఉన్నటువంటి గురువులలో మనకి దగ్గరలో అందుబాటులో మనం వాళ్ళని చూసి, లేకపోతే మనకంటే ముందు తరం వాళ్ళు చూసినటువంటి ఏదో ఒక గురువు యొక్క చరిత్ర ఒక 4-5 రోజులు కొంచెం మన యొక్క మానసిక స్థితిని వేడెక్కిపోయి ఉంటుంది జ్ఞానయోగంలో, దాన్ని కొంచెం చల్లార్చుకుని భక్తి అనేటటువంటి కొంచెం అది రాత్రి మళ్ళీ డ్రై అయిపోతుంది ఇదంతా కూడా, దాన్ని మనం మనసులో ఉంచుకుని ఒక్కసారి కళ్ళు మూసుకుని నేను ఆత్మని, ఈ జ్ఞానము నా సహజమైనటువంటి జ్ఞానము, ఏ విధమైనటువంటి శారీరక స్థితి నన్ను లొంగదీయలేదు, భౌతిక పరిస్థితులు నన్ను లొంగదీయలేవు, చుట్టూరా ఉన్నటువంటి వాతావరణము నన్ను లొంగదీయలేదు, నా హృదయంలో ఉన్నటువంటి ఆ సర్వజ్ఞుడు, నా హృదయంలో ఉన్నటువంటి ఆ సర్వసమర్థుడు, నా హృదయంలో ఉన్నటువంటి ఆ సర్వాంతర్యామి, చెయ్యి అందించడానికి రెడీగానే ఉన్నాడు, అందుకోండి అతని చేతిని, ఇచ్చేయండి మీ జీవితాలను, మీ బాధలను, మీ కష్టాలను, సరెండర్. ఆ జ్ఞానము మీ రోగాలను ఆయనకి ఇచ్చేయండి. హలాహలాని శివుడు ఎలా తాగేశాడో తాగేస్తాడు. భౌతికమైనటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా లేవు, అందిచేయండి, ఏం పర్వాలేదు. చెప్పుకోక్కర్లేదు నేను జ్ఞానిని, ఏమొద్దు అలాంటి మనకు అహంకారాలు వద్దు. నాకు ఈ పరిస్థితి నచ్చటం లేదు, నువ్వేం చేస్తావు నువ్వు చేసుకో, నువ్వు చెయ్యకపోయినా నిన్ను వదిలేదు లేదు. నేను అనుకున్నట్టు నువ్వు మారుస్తే ఓకే, నువ్వు మార్చవు నిన్ను వదలను, నా హృదయంలో ఉన్నటువంటి నిన్ను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను అనేటటువంటి ఈ రెండు జీవిత విధానాలను నేను నా జీవితంలో పెట్టుకుంటాను. నిత్య జీవితంలో కర్మఫలత్యాగము, మానసిక స్థితి, జ్ఞానయోగ స్థితి. ఒకటి ఆచరణాత్మకమైనటువంటిది, ఇంకోటి మానసిక స్థితిని తెలిపేవి. ఆచరణ అంటే నేను ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయగలిగినంత 100% చేస్తాను. నేను చేశాక ఇంతకంటే బాగా ఇంకోడు ఈ పని చేయగలడు అనేటటువంటి మాట రానివ్వకుండా ట్రై చేస్తాను నేను. ఇది కర్మఫలత్యాగం. రిజల్ట్ ఏమవుతుంది? ఐఎమ్ నాట్ వరీడ్. రెండోదేంటి? ఏ మానసిక స్థితిలో చేస్తాను? ఈ ఆత్మ యొక్క పరిణామక్రమం. నిరంతరము ఈ ప్రకృతిలో జరిగేటటువంటి మార్పులు ఆత్మ యొక్క శక్తి వల్లే జరుగుతున్నాయి. ఆ ఆత్మను నేను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాను అనే మానసిక స్థితి. అంచేత ఇవాళ ఇవి రెండే మనం చదువుకున్నాం, కర్మఫలత్యాగము ఆచరణలో మానసిక స్థితి ఏంటి, యోగ స్థితి. డిస్టర్బ్ కాను నేను బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా, అదంతా కూడా ఆ అద్భుతమైనటువంటి శక్తి ఏది ఎలా జరగాలో అలా జరిపిస్తుంది, ఇంకా నాకెందుకు వరి. ఈ రెండు రకాలైనటువంటి జోళ్ళు లేకపోతే గుర్రాలు ఏదైనా అనుకోండి మీరు, ఇది మీ సొంతం చేసేసుకోగలిగితే ఈ జ్ఞానయోగము చదివినందుకు మన జీవితాలు ధన్యమైపోతాయి. కర్మాచరణలో కర్మఫలత్యాగం. కానీ కర్మాచరణలో కర్మఫలత్యాగం అంటే అర్థం ఏంటి? ఎలా అవుతే ఉందిలే అని కేర్లెస్గా చేయటం కాదు, పూర్తి బాధ్యతతో నాకున్నటువంటి అన్ని వనరులను ఉపయోగించుకుంటూ నాకున్నటువంటి అన్నిటి పరిస్థితులను, సామర్థ్యాలను, ఎబిలిటీస్ని అన్నిటినీ ఉపయోగించుకుంటా. నేను పలుకుబడి ఉంటే పలుకుబడి ఉపయోగించుకుంటా, రికమెండేషన్ తెచ్చుకోగలిగితే రికమెండేషన్ తెచ్చుకుంటా, నాకు భగవంతుడు ఉన్నాళ్లే అనేటటువంటి పని అక్కర్లే. స్వయంగా శ్రీకృష్ణుడే చేసి చూపించాడు యుద్ధం తప్పదు అని ఆయనకు తెలీదా? అసలు ఆయన చేసిన ప్లాన్స్ అంతా మహాభారత యుద్ధం కోసమేగా. కానీ మళ్ళీ యుద్ధం ముందు ఏం చేశాడు? 5 ఊళ్ళు ఇచ్చినా చాలయ్యా నేను యుద్ధం మానిపించేస్తానన్నాడు. సంధి ప్రయత్నాలలో ఏం లోటు చేయలే ఆయన. మనం కథ కోసం, దానికోసం ఇమోషనల్, దానికోసం ఒక గీతలా గీస్తాం, కానీ శ్రీకృష్ణుడు మళ్ళీ అతన్ని రేకెత్తించాడని శ్రీకృష్ణుడి యొక్క ప్రయత్నాలు, సంధి ప్రయత్నాల్లో ఎక్కడా లోటు చేయలే. నిజంగా 5 ఊళ్ళు ఇచ్చేసి ఉంటే గ్యారంటీగా యుద్ధం ఆగి ఉండేది, గ్యారంటీగా ఆగి ఉండేది. మన పురాణాలలో ఆ తత్వము దాన్ని అవగాహన చేసుకోండి. ఆ ధైర్యం మనకి ఎంత ధైర్యం ఇస్తుందో, శంబరాసురుడు లాంటి వాడిని కూడా చివరి క్షణం వరకు కూడా ఛాన్స్ ఇస్తారు. నారదుణ్ణి పంపించి మీ దగ్గరికి పంపిస్తూ ఉంటారు రకరకాల భావంతో, పుస్తక రూపంలో రావచ్చు, టీవీలో ఒక ప్రోగ్రామ్ రూపంలో రావచ్చు, మీ స్నేహితుడే మీకు అడ్వైస్ చేయొచ్చు. గుర్తించండి, అది యోగస్థితి అంటే. ఎక్కడి నుంచి ఆ గురువు యొక్క అనుగ్రహం మన దగ్గరికి వస్తుందో, అందులో ఈ సెటప్లో, ఈనాడు ఉన్నటువంటి సెటప్లో చాలా ఈజీగా గురువు మీ దగ్గరికి వచ్చేస్తాడు. ఒక టీవీలో ఒక చిన్న డైలాగ్ జీవితాన్ని మార్చేసినటువంటి సంఘటనలు నాకు తెలుసు ఈ మధ్య కాలంలోనే. చిన్న డైలాగ్ ఏదో అంతరంగాలను ఏదో నాకు గుర్తులేదు ఇప్పుడు, వాడు చెప్పారు ఆ మాట విన్నాను మాస్టర్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మారిపోయాను. తెలీదు ఎక్కడ మీకు హృదయంలో ఆ వాక్ స్పందిస్తుందో, ఆ స్పందించినటువంటి వ్యక్తులకు సహాయపడటానికి అద్భుతమైనటువంటి వ్యక్తులు ఇతర గ్రహాల నుంచి కూడా వేయించేసి మన చుట్టూరా ఆవరించి ఉన్నారు. ఈనాడు జరిగినటువంటి జన్మాష్టమి సాధన క్యాంపులో నేను మీకు అదే ఎక్కువ డీటెయిల్గా చెప్పాను. అన్ని విషయాలు ఒకే రోజు టచ్ చేయలేను కదా, కానీ మీకు తెలియటం లేదు ఎంత అద్భుతమైనటువంటి పుషప్ మీకు రాబోతోందో. ఆ అద్భుతమైనటువంటి పుషప్ని మీరు ఉపయోగించుకోవటానికి కావలసినటువంటి ఈ 2 లక్షణాలే ఉంచుకోండి. పని, ఏ పనైనా మీకు అప్పచెప్పండి, ముందు పని తర్వాత సాధన, అది ఎప్పుడూ గుర్తుంచుకోండి. చాలామంది నాతో మాకు పూజలు చేయటానికి టైం సరిపోవటం లేదు, సాధన చేయటానికి టైం సరిపోవటం లేదు. వద్దు, మీరు చేసే పనే సాధన. మీకు ఇవ్వబడినటువంటి బాధ్యత చాలా ఇంపార్టెంట్. ప్రకృతిలో గురుదేవులు ఎప్పుడూ ఒక్క చెప్తూ ఉండేవారు నాకు, మాకు, కానీ నేను మాత్రమే నాకే చెప్తున్నారు అనుకుని ఆచరించేవాడిని. మీరు అలాగే చేయండి. ఒక రాజు తన ఊళ్ళో ఉత్తర దిశలో ఒక తోట, దక్షిణ దిశలో ఒక తోట వేద్దాం అనుకున్నట్ట. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. సరే, చాలామంది గార్డెనర్స్ అప్లై చేశారు తోటమాలలో. అందులో ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఒకడు ఉత్తర దిశకి, ఒకడిని దక్షిణ దిశకి ఇన్ఛార్జ్ అన్నాడు. దక్షిణ దిశలో ఉన్నవాడు ఏం చేశాడు, రాజుగారి విగ్రహం స్థాపించాడు, అందమైనటువంటి మండపం గండించాడు. మొదట 10 నామాలతో స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా రాజుగారి మీద సహస్రనామాలు మొదలెట్టాడు. మొదట పంచోపచార పూజ చేయడం మొదలెట్టాక తర్వాత షోడశోపచారాలు పూజ చేశాడు. తోటకి మాత్రం ఏమవుతుందో పట్టించుకోలే, ఈ పూజలు చేస్తూ కూర్చున్నాడు. రెండో తోటమాలి, నాకు రాజుగారి బాధ్యత అప్పజెప్పాడు, ఆ పరమాత్మ ఈ కుటుంబం యొక్క బాధ్యత నాకు అప్పజెప్పాడు. మనము మన కుటుంబాలకి, మన చుట్టూరా ఉన్నటువంటి వాళ్ళకి, మన స్నేహితులకి మనము తోటమాలి లాంటి వాళ్ళము. అది మర్చిపోకండి, భగవంతుడు రాళ్లల్లో కంటే వ్యక్తుల్లో ఎక్కువ ఉన్నాడు. రాళ్లల్లో భగవంతుడిని మనం చూడగలుగుతున్నాం. మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో, మన కుటుంబ సభ్యుల్లో మనం భగవంతుడిని చూడలేకపోతున్నాం. అది ముందు మనం నేర్చుకుందాం సాధనాత్మకమైనటువంటి విధానాలలో. అది నేర్చుకుని సాధన చేయటానికి టైం లేకపోతే ఏం పర్వాలే. మన వాళ్ళకి చేస్తున్నటువంటి పనులు కర్మ ఫలత్యాగము. దాని లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను పరిపూర్ణంగా వినియోగించుకుంటున్నాను. ఆ భావంతో చేసుకున్నా మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. దీన్ని మనసులో ఉంచుకుని ఒక్కసారి ఆ నుంచోటం వల్ల ఏం జరిగింది, ఒక ఆత్మ దానంతట అదే కాలక్రమేణా పరిపూర్ణతకు చెందింది. ఆ పరిపూర్ణతకి రావటానికి మన దగ్గర ఏం ఉండాలో చెప్తున్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ, శ్రద్ధ అంటే గుడ్డిగా నేను నమ్ముతున్నాను, మీరు చెప్పింది కరెక్టే మాస్టారు అనక్కర్లే. మీరు మనము నేర్చుకున్నటువంటి దాన్ని ఆచరణలో పెడదాం. ఆచరణలో పెడితే ఒకసారి మంచి ఫలితాలు వస్తాయి, ఒకసారి మనం అనుకున్నటువంటి ఫలితాలు రావు. రాకపోతే ఏం చేయాలి, సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తాడు. ప్రయోగాలు చేస్తే అతను అనుకున్నటువంటి ఫలితాలు రావు మొదటి ప్రయోగంలోనే. కొన్ని సంవత్సరాలు అతను ప్రయోగం చేస్తే అనుకున్న ఫలితం వస్తుంది. ఇప్పుడు క్యాన్సర్కి మందు కనిపెట్టాలని ప్రపంచంలో ఉన్నటువంటి అనేక వేల మంది సైంటిస్టులు, అనేక ఇన్స్టిట్యూషన్స్లో ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు మందు రాలేదు కదా, రేపు వచ్చేయవచ్చు, ఇంకో 20 ఏళ్ల తర్వాత రావచ్చు, ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా రావచ్చు. కాలేనాత్మని విందతి, కాల ప్రవాహంలో ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. కానీ మనం ఏం చేస్తాం, ప్రకృతి యొక్క నియమాల మీద నమ్మకం ఉంది సైంటిస్ట్కి, విజ్ఞానవేత్తకి. ప్రకృతిలో ఈ పదార్థాన్ని కలిపితే ఇలాంటి పరిస్థితులు వస్తుంది అనేటటువంటి శ్రద్ధ ఉంది. భౌతిక జగత్తు యొక్క నియమాల మీదే శ్రద్ధ ఉన్నటువంటి సైంటిస్ట్, కాలేనాత్మని విందతి, కాలక్రమంలో తను అనుకున్నది సాధించగలిగినప్పుడు. సూక్ష్మ జగత్తులో ఉన్నటువంటి అనేక పదార్థాల యొక్క విజ్ఞానం మీద మనకి అవగాహన ఏర్పడితే, ఏర్పడింది కదా, 5 కోశాలలో 6 చక్రాల ద్వారా మనం జీవిస్తూ ఉంటున్నాము. ప్రయత్నిద్దాం ఎలా జీవించాలో, రకరకాలుగా ప్రయత్నిద్దాం. ఆ ప్రయత్నాన్ని శ్రద్ధ అంటాం. అంతే తప్ప కళ్ళు మూసి కూర్చుని గురువే అంతా చేస్తాడు. మీ ప్రయత్నం ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఈ ప్రయత్నాన్ని శ్రద్ధ అన్నాం, వాడికి జ్ఞానం వస్తుంది. తత్పర సంయతేంద్రియ, తత్పర, ఈ జ్ఞానం కోసమే అతను నిరంతరం పాటుపడుతూ ఉండాలి. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అన్నాక కామా పెట్టి ఇంకో ఫార్ములా మనం పెట్టుకుందాం. నేచర్ ఈజ్ ది మాస్టర్, ప్రకృతే గురువు. ప్రకృతి మనం ఏం చెప్తుంది, కడుపు నిండిపోయింది ఇంకా తినొద్దు అని ప్రకృతి చెప్తుంది. వినం, తింటాం, కడుపు నొప్పి వస్తుంది. నిద్రపోవని చెప్తోంది, సినిమాలు చూస్తాం నైట్ అండ్ డే, టీవీ దగ్గర రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ విధమైనటువంటి జ్ఞానము, 6 చక్రాలు, 5 కోశాలలో ఉన్నటువంటి జ్ఞానం ఇదే. దీన్ని కనుక మనం సంయతేంద్రియ, మన ఇంద్రియాలను ఉపయోగించుకుని జీవించగలిగితే జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. వాడు పూర్తవుతులే, లాగినా లాభం లేదు, రేపు పూర్చేద్దాం. అంచేత ఈ 3 పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. శ్రద్ధ, శ్రద్ధ. ఈ శ్రద్ధ అనేది గుడ్డి నమ్మకం కాదు, భగవంతుడే అంతా చూసుకుంటాడు అని కాదు, గురువే అంతా చూసుకుంటాడు అని కాదు. ప్రకృతిలో కొన్ని నియమాలు ఉన్నాయి. పృథ్వీతత్వానికి కొన్ని నియమాలు ఉన్నాయి, జలతత్వానికి కొన్ని నియమాలు ఉన్నాయి, అగ్నితత్వానికి కొన్ని నియమాలు ఉన్నాయి, వాయుతత్వానికి కొన్ని నియమాలు ఉన్నాయి, శబ్దతత్వానికి, ఆకాశతత్వానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ప్రస్తుతం విజ్ఞానము, ఈనాడు ద సైంటిఫిక్ ఏజ్, సైంటిస్టుల మీద మనకి ఎంత నమ్మకమో. కానీ వీళ్ళకి ఏ నియమాలు తెలుసు, పృథ్వీతత్వం యొక్క నియమాలు మాత్రమే తెలుసు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానము భగవద్గీతలోనే, మిగతా 4 తత్వాలకి సంబంధించినటువంటి జ్ఞానము చాలా స్పష్టంగా విశదీకరించాడు. దాన్ని మనం నేర్చుకుని మనకి సాధ్యమైనంతగా సంయతేంద్రియ ఇంద్రియాలన్నింటినీ కూడా వశంలో ఉంచుకుని ఎప్పుడైతే మనం సాధన చేసుకుంటామో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఆ జ్ఞానం ఎలాంటిది? నహి జ్ఞానేన సదృశం పవిత్రమహి విద్యతే. ఆ జ్ఞానం ఏం చేస్తుంది? సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజనం సంతరిష్యసి, సముద్రాన్ని ఆ జ్ఞానము అనేటటువంటి పడవ దాటవేస్తుంది. కనుక ఒక్కసారి కళ్ళు మూసుకోండి, మనస్సును నిర్మలంగా ఉంచుకుని ఇవాళ చెప్పుకున్నటువంటి విషయాలను కొంచెం మీ మనసులో దింపుకోండి. ఆధ్యాత్మికత ప్రకృతి పురుషుడి యొక్క చేతనత్వము పదార్థము యొక్క సంయోగము అని అర్థం చేసుకుందాం. ఈ చేతనత్వానికి పదార్థానికి మనము బాహ్య జగత్తులో అనుకుంటున్నటువంటి ధర్మాలకి మతాలకి సంబంధము లేదు. ప్రతి వ్యక్తిలోనూ ప్రతి పదార్థములోనూ ప్రపంచంలో మనకి ఏది దృష్టిగతం అవుతుందో వాటన్నిటిలోనూ కూడా ఈ 14 ఎక్కడో అక్కడ మనకు కనిపిస్తాయి. 6 చక్రాలు, 5 కోశాలు, 3 గ్రంథులు. ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుని మన జీవితంలో ప్రతి అడుగున ఏ చక్రము, ఏ కోశము, ఏ గ్రంథి ద్వారా పనిచేస్తుందో తెలుసుకోవటమే జ్ఞానము. ఈ జ్ఞానం ఎప్పుడైతే మీకు లభిస్తుందో ఈ సంపూర్ణ చేతనత్వ పదార్థ జగత్తు మీద పరిపూర్ణమైనటువంటి ఆధిపత్యం వస్తుంది. ఆధిపత్యం వచ్చిన వాడు ఈ సంపూర్ణ ప్రపంచానికి మయ్యాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, నా యొక్క ప్రెసిడెంట్షిప్లో మీ యొక్క ఈ జ్ఞానము ద్వారా ఈ సర్వ ప్రపంచము ఎలా ఆవిర్భవిస్తుందో మనం తెలుసుకోగలుగుతాం. దీన్ని మనం మనసులో ఉంచుకుని ఆ మానసిక స్థితిని ఉంచుకోండి కాసేపు. స్వస్తి.